ॐ भद्रं कर्णेभिश्रुणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः మొదటి అధ్యాయం రెండవ ఖండం పదవ మంత్రం 10th మంత్ర ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాన్యచ్ఛ్రేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠేతే సుకృతేను భూత్వా ఇమల్లోకం హీనతరం వా విశంతి అంగిరసుడు పరావిద్య అపరావిద్య అనే రెండు విద్యల గురించి తన శిష్యుడైన మహాశాల శౌనకునికి బోధిస్తున్నారు. పరావిద్యనే అక్షర విద్య అంటారు, బ్రహ్మ విద్య అంటారు. అపరావిద్య అనేటువంటిది కర్మకాండ భాగానికి చెందుతుంది. వేదాన్ని మూడు భాగాలుగా విభజింపబడినాయి. మూడు భాగాలుగా చూస్తారు. ఏమిటి ఆ మూడు భాగాలు? కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండం. కర్మకాండ, ఉపాసనాకాండ అనేటువంటివి వేద పూర్వ భాగానికి సంబంధించినవి, అపరావిద్యకు సంబంధించినవి. జ్ఞానకాండం అనేటువంటిది వేద అంతభాగానికి చెందినటువంటిది. ఆ వేద పూర్వభాగమైనటువంటి కర్మకాండ గురించి గురువుగారు ఇప్పుడు శిష్యుడికి చెప్తున్నారు. ఆ అపరావిద్యలో ఏమి చెప్పబడినయి, ఆ కర్మకాండంలో ఏం చెప్పబడినయి అంటే యజ్ఞాలు యాగాలు చేయడం, వ్రతాలు పూజలు నోములు ఇవన్నీ కూడా కర్మకాండ క్రిందికే వస్తాయి. ఇవన్నీ చేయడం వల్ల, సక్రమంగా చేయడం వల్ల ఉన్నత లోకాలకి మనిషి వెళ్ళగలుగుతాడు స్వర్గలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పిన తర్వాత, ఈ స్వర్గలోకం ఏదైతే కర్మ అనుష్ఠానం ద్వారా, వైదిక కర్మ, శ్రౌత కర్మ, స్మార్త కర్మ ద్వారా, కర్మఫలం ద్వారా పొందుతారో అది శాశ్వతం కాదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఈ లోకానికే వస్తారో ఇంకా హీనలోకాలకు కూడా వెళతారు అని చెప్పి గురువుగారు చెప్తున్నారు. ఆ అపరావిద్య యొక్క లోపాలన్నీ కూడా చెప్తున్నారు. ఈ లోపాలను తెలుసుకోకుండా కొంతమంది తాము చాలా విద్యావంతులం, పండితులం, బాగా అన్నీ చదువుకున్న వాళ్ళం, ఈ కర్మకాండే ఈ వ్రతాలు పూజలు నోములు వీటి కర్మఫలం ద్వారా స్వర్గాన్ని పొందడమే జీవిత పరమావధి, ఇంతకంటే జీవిత పరమావధి లేదు మనిషికి అని చెప్పి చాలా నిశ్చయంగా చెప్పి అందరినీ నమ్మిస్తారు అని చెప్పి గురువుగారే చెప్తున్నారు. ఏ శౌనక, అవిద్యాయాం అంతరే వర్తమానాః, ఈ అపరావిద్య అవిద్య ఏవ. అపరావిద్య అనేటువంటిది నిజమైనటువంటి జ్ఞానం కాదు. శాస్త్రం చెప్తుంది ఈ అపరావిద్య అనేటువంటిది, కర్మకాండ, ఉపాసనాకాండ ఇవన్నీ కూడా అవిద్యతో సమానం. అపరావిద్యాహి అవిద్య అని చెప్పి చెప్పబడింది. కానీ కొంతమంది పండిత మన్యులు అంటే ఎవరో తెలుసా, మేము పండితులము అని తలుచుకుంటారు వాళ్ళు. వాళ్ళు పండిత మన్యులు, పండిత మన్యాహ. వాళ్ళు చేసేదే శ్రేయస్సు, ఉన్నతమైనదని తలుచుకొని గుడ్డి వాళ్ళలాగా ఆ అంధపరమైనటువంటి మార్గంలో వెళుతూ మిగతా అంధులందరినీ నడిపిస్తూ ఉంటారు. అంధేనైవ నీయమానాః యథా అంధాః, ఈ అవిద్యలో ఉంటూ ప్రాపంచిక సుఖాలే పరమావధి. ఈ ప్రపంచంలో ఇంతకంటే వేరే ఒకటి లేదు. మనిషికి మంచి పుణ్యకర్మలు చేయడం, బాగా పుణ్యం సంపాదించుకోవడం, బాగా అనుభవించు, ఇంతకంటే బాగా అనుభవించడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో అవన్నిటికీ ఏమేం చేయాలో చెయ్యి. ఇంకా 10 జన్మలకు సరిపోయేటట్లుగా ఇప్పుడే చేసుకో. ఎలాగైతే మనుషులు కూడబెట్టుకుంటారు ధనం చూసారా, వాళ్ళకే కాదు 10 తరాలకు వచ్చేటట్లుగా సంపాదించుకుందాం, అవకాశం ఉంటే వదిలిపెడతారండి. అదేవిధంగా పుణ్యాన్ని సంపాదించుకోవాలని కూడా తాపత్రయంతో ఈ మనుషులు శాస్త్రానికి వచ్చినప్పటికీ కూడా. అందుకనే శంకరాచార్యుల వారు భజగోవిందంలో పశ్యన్నపి న పశ్యతి మూఢాహ అని చెప్పి చెప్పారు. పశ్యన్నపి అన్నారు. ఏదో దైవము భక్తి అని ఉన్నది, శాస్త్రం మీద విశ్వాసం శ్రద్ధ ఉంది, ఇంతవరకు వచ్చారు కదా పశ్యన్, చూస్తున్నారు కొంచెం శ్రద్ధాభక్తి, ఆస్తికులే. ఇంతవరకు వచ్చి కూడా ట్రైన్ మిస్ అయిపోవడం అన్నమాట. ఏమిటది, న పశ్యతి మూఢాహ. ఈ కర్మకాండ ఉపాసనా కాండలు దేనికోసం చెప్పబడినాయి, వీటి యొక్క పరమార్థం ఏమిటి అని తెలుసుకోకుండా టిక్కెట్ ఎందుకు కొనుక్కున్నామండి, ఇంత కష్టపడి పెట్టే వేడాన్ని సర్దుకున్నాం దేనికెన్నా. రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, సరిగ్గా రైలు బయలుదేరే టైంకి ఎక్కకుండా కూర్చున్నాడు. అలా ఉంది వీళ్ళ పని. అన్ని ప్రయత్నాలు చేసుకొని కర్మకాండ ఉపాసనా కాండ ఇవన్నీ దేనికోసం, ద కల్మినేషన్ ఈజ్ ఇన్ జ్ఞానం, అది పొందాలి కదా. అది పొందకుండా ఇందులోనే కాలక్షేపం చేస్తూ ఉన్నాడు మనిషి. అందువలనే దుఃఖంతో తన శరీరాన్ని చాలిస్తున్నాడు. ముసలితనం వస్తున్నది, మరణం దగ్గర పడుతున్నది అంటే భయం భయంతో 24 గంటలు ఏ క్షణం ఎప్పుడు ఈ మృత్యువాత పడతానో నేను అని చెప్పి భయం ఆ కోరల్లో, మృత్యు కోరల్లో ఉన్నాడు కదా మనిషి. ఆ భయంలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యి, ఆ భయం పోగొట్టే మార్గం ఒకటి ఉంది అని చెప్పి చెప్పారు కదా శాస్త్రంలో. అదే జ్ఞాన మార్గం అన్నారు కదా. కర్మకాండ వరకు, ఉపాసనాకాండ వరకు గురువు లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కర్మకాండ, ఉపాసనాకాండం అనేటువంటివి శారీరక పరంగా చేయవలసిన కర్మలు, అవి మానసికంగా. ఈ జ్ఞానకాండం అనేటువంటిది బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవలసింది. అందువల్ల గురువు ఆవశ్యకం, తప్పనిసరి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ 10వ శ్లోకంలో కూడా ఆ కర్మకాండను పూర్తి చేస్తున్నారు ఈ శ్లోకంతో, మంత్రంతో. ఇష్టాపూర్తం మన్యమానాః వరిష్టం. ఇష్టాపూర్తం, ఇష్టం అంటే శ్రౌతకర్మ, ఇష్యు ధాతు. రెండు అర్థాలు ఉన్నాయి ఇష్యు ధాతువుకి. ఒకటేమిటంటే టు డిజైర్, కోరుకోవడం, ఇష్ ఇచ్చతి. రెండవ అర్థం ఏమిటంటే పూజతి, టు వర్షిప్, వర్షిప్ ద గాడ్ విత్ శ్రౌతకర్మ, వైదిక కర్మల ద్వారా ఆ పరమాత్ముణ్ణి పూజించడం, ఇష్టం. సో రుద్రం, అతిరుద్రం, మహారుద్రం, జపం, యాగం, యజ్ఞం, ఇవన్నీ కూడా ఇష్టం. ఇష్టం అంటే మనం తెలుగులో చెప్పే ఇష్టం కాదు, సినిమా కూడా ఉన్నట్టు అనుకుంటా కదా, నువ్వంటే నాకు ఇష్టం అని ఏవేవో సినిమాలు. ఆ ఇష్టం కాదు ఇక్కడ. ఇష్టం అంటే వైదిక కర్మ ఆచరణ ఇష్టం అని అర్థం. కాబట్టి కొంతమంది శ్రౌత కర్మను చేస్తూ ఉంటారు, మరికొంతమంది స్మార్త కర్మలు చేస్తుంటారు. పూర్తం, పూర్తం అంటే ఏమిటి, వాపి కూప తటాకాది అంటే బావులు త్రవ్వించడం, చెరువులు త్రవ్వించడం, విహారశాలలు కట్టించడం, దేవాలయాల పునరుద్ధరణ చేయడం, పాఠశాలలు కట్టించడం, సోషల్ సర్వీస్ అన్నమాట. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వీళ్ళు ఇప్పుడు వచ్చినాయండి. ఇవన్నిటికి ముందే ఈ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వాళ్ళు చేసేవన్నీ కూడా వేదంలో చెప్పబడినాయి. మన వాళ్ళు చేసేవాళ్ళు ఇవన్నీ పూర్త కర్మ అంటారు దాన్ని. చెట్లు నాటించడం, ఇవన్నీ కూడా పూర్త కర్మలు అంటారు. ఇష్టం పూర్తం. దాన ధర్మాలు చేయడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇవన్నీ కూడా పూర్త కర్మలు. వరిష్టం మన్యమానాహ, ఇవే శ్రేయం, ఇదే శ్రేయస్సు, ఇదే సుపీరియర్ అని అర్థం. వరిష్టం అంటే ఏమిటి, సుపీరియర్ మోస్ట్ కర్మ ఏంటంటే ఇవేట, ఇంకెంతకంటే ఏం లేదుట. శాస్త్రం చదవడం, జ్ఞానం పొందడం, మోక్షం ఇవన్నీ అక్కర్లేదండి. వరిష్టం మన్యమానాహ, దే కన్సిడర్ దీస్ యాక్షన్స్ యాజ్ సుపీరియర్. మన్యమానాహ అంటే ఏమిటి, మనసులో వాళ్ళు తలుచుకుంటారట, ఈ యొక్క కర్మలే, ఈ క్రతువులే శ్రేష్టమైనటువంటివి అన్నిటికంటే కూడా అని చెప్పి అనుకుంటారు. నా అన్యత్ శ్రేయః వేదయంతే ప్రమూఢాః. ప్రమూఢాః అంటే ప్రకర్షేణ మూఢాః, అతి మూఢులని అర్థం. అతిమూఢులు, ఎక్స్ట్రీమ్లీ డెల్యూడెడ్ పీపుల్ అని అర్థం. ప్రమూఢాహ అంటే వాళ్ళకి, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరన్నా చెప్తే వినరు. ఏమంటారండి వాళ్ళని, ప్రమూఢులు అంటారు. మనకు తెలియకపోతే ఎవరన్నా అడిగినా తెలుసుకోవాలి, ఎవరన్నా చెప్తేనన్నా వినాలి, లేకపోతే మనమంతటా మనన్న ఆలోచించి మార్చుకోవాలి. అలా కాదు, ఇలా కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అనేవాళ్ళని ఏమంటారండి, ప్రమూఢులు అంటారు. ఈ ప్రమూఢులు అన్యత్ శ్రేయః నా వేదయంతే, ఈ ఇష్టాపూర్తం కర్మల ద్వారా పుణ్యఫలం ద్వారా వచ్చే స్వర్గలోకం వీటన్నిటికంటే వేరైనటువంటి అన్యత్ వేరైనటువంటి ఒక మోక్షం అనేటువంటి ఉన్నది. జ్ఞానం ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉన్నది. అన్యత్ శ్రేయ న వేదయంతే, తెలుసుకోలేరు. పీపుల్ ద వన్ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ హీ నోస్ నాట్. ఇంగ్లీష్లో నాలుగు వాక్యాలు చెప్పాను కదా, వీళ్ళు ఏ కోవకు వస్తారండి? హీ హూ నోస్ నాట్, అతనికి తెలియదు. నోస్ నాట్ హీ నోస్ నాట్, అతనికి తెలియదని తెలియదు. ఫూలిష్ పర్సన్ అన్నారు, షన్ హిమ్ అన్నారు. వదిలిపెట్టేసి అట్లాంటి వాడని, మూఢుల్ని గురించి పట్టించుకోవాకు. అందుకని శంకరాచార్యుని వారు భజగోవిందంలో భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే. కాబట్టి పాఠాలు వెళ్ళి వేయడం కాదు నాయన, పారాయణం చేయడమే కాదు, పూజలు పునస్కారాలు చేయడమే కాదు, మోక్షాన్ని పొందు, ఈ జన్మనిచ్చినందుకు సార్థకం చేసుకో అని చెప్పి చెప్పారు. వీళ్ళేమిటంటే ప్రమూఢాహ న వేదయంతే అన్యత్ శ్రేయ, ఉందని తెలిస్తే కదండి, అది ఒకటి ఉన్నది, అన్యమైనటువంటిది, వేరైనటువంటిది, శ్రేయో మార్గం, అది పొందాలి అని తెలిస్తే ప్రయత్నం చేస్తాం. అది వాళ్ళకి తెలియదు ఉన్నదని, దానికోసం ప్రయత్నము చేయరు. న వేదయంతే నాకస్య పృష్ఠేతే సుకృతేను భూత్వా. నాకస్య అంటే స్వర్గలోకము యొక్క అని అర్థం. నాకం అంటే స్వర్గలోకం, తం అంటే సుఖం, అకం అంటే దుఃఖం, కమ్ అంటే ప్లెజర్ సుఖం, అకం అంటే దుఃఖం సారో పెయిన్. న అకం, ఎక్కడైతే దుఃఖం ఉండదో అది స్వర్గలోకం అన్నమాట. నాకం, ఆ స్వర్గలోకంలో సుకృతే అనుభూత్వా, వాళ్ళు చేసినటువంటి కర్మల ద్వారా పుణ్యకర్మల ద్వారా ఆ సుకృత ఉంది కదా కర్మఫలం పుణ్యఫలం, అనుభూత్వా అనుభవిస్తూ ఉంటారు. రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఇంద్ర చంద్ర సూర్య ఈ పదవులు ఈ వ్యామోహాలు వాటిలోనే ఉండి అవే శాశ్వతం అనుకుంటారు వాళ్ళు. ఆహా, ఎంత విశిష్టమైనటువంటి జన్మ మనకు వచ్చింది, ఇవన్నీ అనుభవిస్తున్నాం, ఎంత అదృష్టవంతులం మనం, ఎవరికీ లేనటువంటి సుఖాన్ని మనం అనుభవిస్తున్నాం, ఇంత ధనం మనకు భగవంతుడిచ్చాడు, ఇన్ని పదవులు ఇచ్చాడు, అవన్నీ అనుభవించేటటువంటి శరీరాన్ని ఇచ్చాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడని చెప్పి దాన్నే సంతోషంగా అందులో లీనమైపోతారు వాళ్ళు. పృష్ఠేతే సుకృతేను భూత్వా, పృష్ఠే అంటే ఉన్నతమైనటువంటి అని అర్థం, హయ్యెస్ట్ ఉపరిస్థానం అన్నమాట. ద హయ్యెస్ట్ పృష్ఠే తే సుకృతే అనుభూత్వా, అనుభవిస్తూ ఏమైపోతుందండి? 8వ అధ్యాయంలో భగవద్గీత కరెక్ట్గా టాలీ అవుతుంది కదా. ఇమం లోకం హీనతరం వా విశంతి, ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకానికి, ఈ లోకంలోకి వస్తారు, లేకపోతే ఇంకా హీనలోకాలకి పశుపక్షాదుల జన్మని పొందుతారు అన్నారు. ఆ పుణ్యం అయిపోగాని ఇది అండి ఈ కర్మక్రతువులు చేసే వాళ్ళందరి యొక్క గతి ఈ విధంగా ఉంటుంది. కృష్ణగతిలో స్వర్గానికి వెళ్ళి తిరిగి వస్తారు. మళ్ళీ ఏమిటి, మళ్ళీ ప్రారంభం, ఈ వ్యాధి జర మరణ ఉన్నటువంటి ఈ చక్రంలో పడి మనిషి కొట్టుకుంటూ ఉంటాడు దుఃఖంతో. ఎవర్ ఇన్సెక్యూర్ అన్నాడు, దానికి అంత ఉండదన్నమాట. ఈ సంసార చక్రానికి అంతం లేకుండా అందులో పడి బాధపడుతూ ఉంటారు. ఇది ఒక సెట్ అండి. ఇప్పుడు రెండో సెట్ వాళ్ళు వస్తున్నారు. అదేమిటంటే ఉపాసనాకాండకు సంబంధించింది. కొంతమంది ఈ కర్మకాండ వల్ల మనకేమిటి ప్రయోజనం, కృష్ణగతిలో పోయి స్వర్గానికి పోయి అది కొంతకాలమే, మళ్ళీ ఆ సుఖం అయిపోగానే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, లేదు లేదు ఇంకొంచెం శాశ్వతమైంది అది పొందుదాం మనం అని చెప్పి ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలు లేకుండా విరాగులయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే అడవులకు వెళ్తారట, వానప్రస్థాశ్రమాన్ని తీసుకుంటారు. అందుకని మన శాస్త్రంలో నాలుగు ఆశ్రమాలు చెప్పారు, గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. గృహస్థాశ్రమం కర్మ ప్రధానం, బ్రహ్మచర్య ఆశ్రమం అధ్యయన ప్రధానం. యాక్చువల్గా ఇదంతా మీరు బ్రహ్మచర్య ఆశ్రమం ఉన్నప్పుడు చదవవలసినది, దాదాపు వానప్రస్థాశ్రమంలో చదువుతున్నారు, పర్వాలేదు చదువుతున్నారు, అదే గ్రేట్ థింగ్. బ్రహ్మచర్య ఆశ్రమంలో అధ్యయనం చేయవలసిన విషయం. ఏం చేస్తాం మరి ఇంగ్లీష్ చదువులు, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎంఏ ఎంఈడీలు బీఈడీలు బీటెక్లు ఎంటెక్లు చదవాల్సి వచ్చింది, అవన్నీ చదివి ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల ఇక్కడికి వచ్చాం వేదాన్ని చదవడానికి. ఉపనిషత్తులు అథర్వణ వేదం చదువుతున్నారు మీరు ఇప్పుడు. గృహస్థాశ్రమంలో అధ్యయనం, గృహస్థాశ్రమంలో ఏదైతే అధ్యయనం చేస్తాడో దాన్ని అనుష్ఠానం చేయడం కోసం గృహస్థాశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏదైతే అధ్యయనం చేస్తాడో దాన్ని గృహస్థాశ్రమంలో అనుష్ఠానం చేయాలి. అంటే ఏమిటి అర్థం, గృహస్థాశ్రమం కర్మ ప్రధానం, కర్మ అనుష్ఠానం. ఎందుకంటే పత్ని ఉండాలి, కర్మలు చేయాలంటే వైదిక కర్మలు పత్ని ఉండాలి, భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, ధనం కావాలి, కాబట్టి కర్మ ప్రధానం. ఆ కర్మలు చేసేటప్పుడు ఇంతకాలం చేశాం కదా చాలు, ఈ కర్మల వల్ల చిత్తశుద్ధి వచ్చింది మనకు అని చెప్పి కొంతమంది తెలివిగల వాళ్ళు ఆ ఉపాసన కాండాన్ని మొదలు పెడతారు. ఎప్పుడు వానప్రస్థాశ్రమంలో, వానప్రస్థాశ్రమంలో. వానప్రస్థం అంటే ఏమిటి, వనం ప్రతి గచ్చతి ఇది వానప్రస్థం, వనం వైపుకు వెళ్ళాలి అది వానప్రస్థం. అప్పుడేం చేయాలి, ఈ కర్మలను తగ్గించుకోవాలి. ఈ కర్మ ఉపాసన ఇవన్నీ ఉంటాయి కదా, యాగాలు యజ్ఞాలు హోమాలు క్రతువులు ఫాస్టింగ్ చేయడం ఇవన్నీ పుణ్యకర్మలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గించుకొని జపం చేయడం, ధ్యానం చేయడం, నిత్యం భగవత్ చింతన చేయడం. మానసిక ఉపాసన అంటే ఏమిటి, ఉప ఆసనం, ఉప అంటే సమీపం, ఆసనం అంటే కూర్చోవడం, భగవంతుడికి సమీపంలో కూర్చొని శరీరమే కాకుండా మనస్సుని కూడా భగవంతుడికి సమర్పణ చేయడం ఉపాసనం అంటారు, దాన్నే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. ఉపాసనం, ఉపాసనం అయిన తర్వాత వైరాగ్యాన్ని పొంది మనిషికి ఎప్పుడైతే ఏకాగ్రత వచ్చేస్తుందో చిత్తశుద్ధి ద్వారా ఏకాగ్రత, కర్మయోగం చేయడం వల్ల గృహస్థాశ్రమంలో చిత్తశుద్ధి, వానప్రస్థాశ్రమంలో ఉపాసన ద్వారా ఏకాగ్రత, తర్వాత జ్ఞాన యోగ్యత వచ్చేస్తుంది ఆ వ్యక్తికి, అప్పుడు సన్యాసితో సమానం, సన్యాసిగా మారి వేషంగా మార్చచ్చు ఫిజికల్గా అయినా, కనీసం మానసికంగా మారి జ్ఞానకాండకి రావాలి. ఇది పద్ధతి. ఇప్పుడు మన చదవబోయే మంత్రం వానప్రస్థుల గురించి చెప్తున్నారు. వానప్రస్థులు అంటే ఎవరు, గృహస్థాశ్రమంతా పూర్తి చేసి పిల్లలకు వాళ్ళ బాధ్యతలను అప్పగించి, నాయన మీరు చూసుకోండి ఈ కుటుంబ భారం అంతా, నాకు వేళకి కొంచెం తిండి పెట్టండి చాలు, నేను ఒకచోట కూర్చుంటాను, నా జపం చేసుకుంటాను, ఉపాసన చేసుకుంటాను, ఈ కుటుంబ వ్యవహారాలన్నీ నాకు అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ నేను చూడను, మీరే చూసుకోండి, నేను భగవత్ చింతనలోనే గడుపుతాను కాలం అని చెప్పి మనసుని ఇటువైపుకు మళ్ళించుకుంటారట వాళ్ళు అని చెప్పి. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఏమిటి, వాళ్ళు ఏం చేస్తారు, దానివల్ల ఫలం ఏమిటి అని ఈ విషయం చెప్తున్నారు ఇప్పుడు. 11వ మంత్రం. తపశ్రద్ధేయేం హ్యుపవసంత్యరణ్యేం శాంతా విద్వాంసః భైక్షచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతః సః పురుషో హ్యవ్యయాత్మా. లైఫ్ ఆఫ్ వానప్రస్థ. మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు, ఏమండి వానప్రస్థం వానప్రస్థం అంటుంటారు, ఏమిటి అసలు అది, ఏం చెప్పింది శాస్త్రంలో అంటే ఈ మంత్రం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. ఒకవేళ వానప్రస్థులుగా మనం ఉండడం మనకు చేత కాకపోతే ఈ మంత్రం చదివైనా కనీసం మనం ఆచరించవచ్చు. ఏ శాంతాః భైక్షచర్యాం చరంతః విద్వాంసః, ఎవరైతే విద్వాంసః అంటే ఇక్కడ ఉపాసకులు అని అర్థం, ఉపాసన చేసేవాళ్ళు అని అర్థం. విద్వాంసః ఎటువంటి ఉపాసకులండి వీళ్ళు? శాంతాః అన్నారు, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు అని అర్థం. శాంతాః మనోనిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారట? భైక్షచర్యాం చరంతః, ఈ ఉపాసకులు ప్రశాంతమైన మనస్సుతో రాగద్వేషాలు కోపతాపాలు లేకుండా ఉండాలండి. వాళ్ళే కదండి శాంతులు అంటే. త్యాగరాజుల వారు ఏమన్నారు? శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్ ధ్యానంలో వస్తుంది శాంతం. ప్రపంచ ధ్యానం కదా చేస్తున్నాం, స్వర్ణ ధ్యానం, పుత్ర ధ్యానం, పుత్రీ ధ్యానం చేస్తున్నామే కానీ భగవద్ ధ్యానం ఎక్కడ చేస్తున్నామండి? 10 నిమిషాలు చేస్తున్నామే కానీ ఆ 10 నిమిషాలు కూడా పూర్తిగా నిమగ్నం అవుతోందా మనస్సు? బాగా తెలుసు కదండి మాకు, చెప్పాలా అంటారా? ఎందుకంటే మనస్సు స్వభావం అది. మనస్సు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుందో దాంట్లోనే ఉంటుంది ఎంతసేపు కూడా. వీళ్ళు శాంత స్వభావులయ్యి భైక్షచర్యాం చరంతః అంటే భిక్షాచర్యం, భిక్షాటనం చేస్తారు. అందుకనే భిక్షాటనం చేసేవాళ్ళు ఒక జోలి కట్టుకుంటారు. ఆ జోలిలో మా చిన్నప్పుడు ఇంటికి భిక్షాటనకి ఎవరైనా వస్తే ఇట్లా ఒక టవల్ కట్టుకొని వాళ్ళు భుజం మీద ఇట్లాగే ఉంటుంది, జోలి అంటారు దాన్ని. ఆ జోలిలోనే అన్నం పప్పు కూర మజ్జిగ అన్నీ అందులోనే వేస్తారు. అంతేగాని అన్నం సపరేట్గా పెట్టండి, కూర ఇందులో వేయండి, పప్పు ఇందులో వేయండి అని అడగకూడదుట. అంటే ఏమిటి, నీకు ఇంకా జీవ చాపల్యం ఉందన్నమాట, అన్ని కలిపేసి తిను, దేని రుచి ఏది ఎట్లా ఉంటుందని పట్టించుకోవాకు అని చెప్పడం కోసం జోలె. యొక్క సపరేట్గా టేస్ట్ తెలియకూడదు, అన్నీ కలుపుకుంటే ఏం బాగుంటుందండి అని. అట్లా ఉండడం కోసమే కదా వానప్రస్థాశ్రమం, అదితో భిక్షాచర్యం అంటే. అందుకని వాళ్ళు ఎవరు ఏమేస్తే అది తినాలి, అంతకంటే అడగకూడదు. ఇంకొంచెం వేయండి అనకూడదు, మళ్ళీ రేపు వస్తాను మళ్ళీ వేస్తారా అనకూడదు, వెళ్ళిన ఇంటికి వెళ్ళకూడదు. వెనకటి రోజుల్లో అండి భిక్షాచర్యం అంటే, వెనకటి రోజుల్లో వనానికి వెళ్ళేవాళ్ళు, ఆ వనం ప్రక్కన ఏ గ్రామం అయితే ఉంటుందో ఆ గ్రామానికి వెళ్ళి 7 గృహాల్లో మాత్రమే అడగాలి. ఇన్ని గృహాలను ఉంటుంది, అవి అయిన తర్వాత ఇంక వెళ్ళకూడదు. నీకు వేసారా వేయలేదా అది వేరే విషయం, వాళ్ళు వేయకపోతే ఇంక అంతే, నీకు ప్రాప్తం మంచినీళ్ళే ఆ రోజు. అంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలండి మనస్సుకి అప్పుడు. రేపు ఏమిటి భిక్ష, నాకు అన్నం ఏమిటి ఆహారం ఏమిటి అనేది తెలియదు. వెళితే వాళ్ళు వేస్తే, వాళ్ళు వేసిన తర్వాత తింటే అది ప్రాణం నిలుపుతుంది. అంటే మనిషి తయారుగా ఉండాలి. అంటే ఏమిటి, భగవంతుడి మీద ఆధారపడాలన్నమాట పూర్తిగా. ఏమంటే ఇవన్నీ వెనుకటి రోజులు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారన్నారు. ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకని ఆ వయసు వచ్చిన తర్వాత ఇంకా రుచులు టేస్ట్, ఇప్పుడు ఏమిటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంట్లో కూర్చొని ఇంకాస్త ఈజ్ ఆస్కింగ్ టూ మచ్ నౌ. ఆఫీస్కి వెళితే ఏదో ఒకటి బాక్స్లో పెట్టి క్యారేజ్లో పెట్టి ఇచ్చేది ఆవిడ అంతకుముందు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొని అది ఇట్లా చేయి, కొంచెం అందులో పోపు వేయి, ఇది వేయి, కాస్త మసాలా వేయి, అది వేయి, ఇది వేయి, ఇంకా టేస్ట్గా చేయని అడుగుతున్నారు. నిజంగా అసలు అలా అడగకూడదు. యాక్చువల్గా ఇంట్లో కూర్చున్న తర్వాత మీకు మరీ ఎక్కువైపోయినండి రుచులు అంటుంది ఆవిడే. ఏంది ఏం పని లేకపోతే ఏం చేస్తాడు మరి. అందుకని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. వాన వనానికి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఇంట్లో కూడా వానప్రస్థుల్లాగానే ఉండొచ్చు. అందుకని ఆ సమయానికి ఆహారం వాళ్ళు ఏది తయారు చేస్తే అది తినడం అంతే, ఇంకేం అడగకూడదు. ఎందుకంటే ఇంత కంట్రోల్ చేసుకోవాలా మనస్సు అన్నారు. దిస్ ఈస్ కాల్డ్ డెలిబరేట్ ఆస్టెరిటీ. మీన్స్ వాట్? డెలిబరేట్ తపస్, విల్ఫుల్లీ ఐ డూ. కావాలని నాకు నేనే ఆహారాన్ని తగ్గించుకోవడం, జపానికి వినియోగించడం, ఆ సమయాన్ని రుచులు ఇవన్నీ కూడా తగ్గించుకోవడం, రాగద్వేషాలు తగ్గించుకోవడం, ఇవన్నీ చేయాలి. కాబట్టి వనానికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చెయ్యొచ్చు. అందుకని మీరు అనుకోవచ్చు, మనందరం వనానికి వెళ్ళడం లేదు కదండి, ఇప్పుడు వానప్రస్థ ఆశ్రమమే లేదు కదా అని అనవాకండి. ద స్పిరిట్ బిహైండ్ ద వానప్రస్థ ఆశ్రమ, వీ కెన్ సస్టైన్ ఇట్ టిల్ టుడే. See, our aim is to get moksha. Now it is not possible to go to forest. Karma purushartham moksha. Ippudu vanani kadhi vedalem kadandi. Ekkada unte akkade vanaprastha ashrama. Aa vanaprasthudu yokka manasu ela undali, ela antundi niyamanishtalato untada, avine paatisthe chalu. Ekkada unnanu anetundidi pradhanam kaadu, ela unnanu anetundidi pradhanam. అందుకని తప్పించుకోవడానికి వీలు లేదు. వానప్రస్థాశ్రమం అనుసరించి తీరాలి. ఉపవసంతి అరణ్యే అన్నారు. వీళ్ళు అరణ్యంలో, ఫారెస్ట్లో ఉంటారన్నమాట. అదే వానప్రస్థం అంటే పేరు. కాబట్టి ఇప్పుడు అరణ్యం బదులుగా 2-bedroom flat, 3-bedroom flat అనుకోండి. ఆయన నాకు ఒక రూమ్ ఇవ్వండి ఒక ప్రక్కన అని చెప్పి ప్రార్థన చేసి అడిగి అడగాలి కదండి వాళ్ళని. ఇంట్లో వాళ్ళని మనమే కట్టించింది ఇల్లు. ఇల్లు మనం కట్టించి ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయకుండా, వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసే ముందరే మనమే తయారై ఉంటే మంచిది. వాళ్ళకి అడ్డం లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకుంటూ భగవన్ నామం చేసుకుంటూ ఆ ధ్యానం చేసుకుంటూ అలా ఉంటూ ఉన్నామంటే కనీసం ఆ విలువైన దక్కుతుంది మనకు. లేకపోతే ఏముందంటే వాళ్ళన్నా దూరంగా వెళ్ళిపోతారు, లేకపోతే మనల్ని ఓల్డేజ్ హోమ్లో వేస్తారు. కాబట్టి టు ప్రిజర్వ్ అవర్ రెస్పెక్ట్ ఏంటంటే ఆ వయస్సుకి నేను ఎలా ఉండాలి అలా ఉండాలి. అలా ఉన్నాను అంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆయన మానసికంగా మనిషి ఎదిగాడండి. హీఈస్ ఎ వెరీ మెచ్యూర్ పర్సన్. వాళ్ళు మనల్ నుంచి నేర్చుకోవడానికి ఎదురు చూసే విధంగా మనం తయారవ్వాలి. అంతేగాని మా అబ్బాయి నా మాట వినడం లేదు, మా అమ్మాయి నా మాట వినడం లేదు, గ్రాండ్ చిల్డ్రన్ అసలు లెక్కే లేకుండా ఉన్నది ఎందుకండి మనకి ఈ ప్రాబ్లమ్స్? బిఫోర్ దట్ థాట్ కమింగ్, అంటే ఆ ఆలోచనలు వచ్చే ముందే మనం ఆ స్థితికి ఎదగాలి. భగవన్మయం కావాలి మన మనస్సు. మనం చేసే పనులు, మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఆ భగవంతుడికి సమీపంగా ఉండేటట్లుగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి మన దగ్గర నుంచి ఒక నేర్చుకోవాలి అనేటువంటి కోరిక కలిగేటట్లుగా మనం ప్రవర్తించాలి. ఇలా ఉన్నదనుకోండి ఏం సమస్యలు ఉంటాయి ఇళ్లల్లో? నీకు 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా టీవీలో అన్ని సీరియల్స్ చూడాలంటే నువ్వు వానప్రస్థ ఆశ్రమం లేదు, ఏమీ లేదు, మరి ఇంటి వాళ్ళకి ఇబ్బందే కదండి. కాబట్టి మనం కూడా మారాలి, సమయానికి తగ్గట్లుగా మనం కూడా మారాలి, మన యొక్క కోరికల్ని తగ్గించుకోవాలి. అంతే, ఏమండి కాలక్షేపమే లేదు, ఇంట్లో కూర్చోవడం కదండి, కనీసం టీవీ అయినా చూడని ఎవరేంటండి వాళ్ళు అంటారు. వాళ్ళే అంటారు ఈయనకి ఈ వయసులో ఈ సీరియల్స్ అన్ని అవసరమండి. కృష్ణరామ అనుకోవచ్చు కదా ఏమండి, ఆ సీరియల్ చూస్తుంటే కొంచెం ఏదో మనసు ఆనందంగా ఉంటుందండి. చూసారు ఎక్కడ క్లాష్ వస్తున్నదో. అందుకని కుటుంబం, కుటుంబ గౌరవం, కుటుంబం యొక్క ప్రాధాన్యత, దేనికి మనం ఎలా ఉండాలి, ఎంతవరకు, ఎప్పుడు, ఏ వయసులో అనేటువంటిది మనం విచక్షణగా ప్రాపర్గా తెలుసుకొని మనం చేస్తే కొంతవరకు ప్రాబ్లమ్స్ తగ్గచ్చు. పూర్తిగా అని చెప్పనండి, కొంతవరకు తగ్గుతాయి. లేకపోతే క్లాషే, సమస్యలతోనే ఉంటుంది. అందుకని అరణ్యే తపః శ్రద్ధః శ్రద్ధే. తపస్సు అంటే ఆస్టెరిటీ అన్నమాట, మౌనం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జపం చేయడం. విరజాహ, వాళ్ళు ఎటువంటి వాళ్ళండి, విరజాహ. విరజాహ అంటే శుద్ధమైనటువంటి మనస్సు కలవాళ్ళు అని, కాంపిటెంట్. విరజాహ అంటే పాపాన్ని పాప పుణ్యాలకు అతీతంగా కొంచెం వస్తున్నటువంటి వాళ్ళు. అతీతంగా అంటే దూరంగా అని అర్థం. ఇప్పుడు పాప పుణ్యాలతో మాకు పని లేదండి, మనస్సును శుద్ధంగా ఉంచుకొని ఆ భగవత్ చింతనలోనే ఉండడం అన్నమాట. పూర్తిగా పోవండి పాపపుణ్యాలు. పాపపుణ్యాలు పోయేది ఒక్క జ్ఞానంలో మాత్రమే, ఒక జ్ఞానంలో మాత్రమే. అందుకని ప్రయాంతి అంటే వాళ్ళు ఆ యొక్క వానప్రస్థ మార్గంలో ప్రవేశిస్తారు. ప్రయాంతి అంటే దే ఎంటర్, ప్రవేశిస్తారు. వానప్రస్థ మార్గం తీసుకోవడంలో వాళ్ళ గతి ఏమిటండి? ముందు మంత్రంలో చూసిన వాళ్ళది ఏమిటి, హీనలోకం లేకపోతే అధోగతి. వీళ్ళకేం గతి? ఈ విధంగా తపస్సు చేస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని సర్వవేళలా భగవత్ చింతన చేస్తూ ఉపాసన చేసే వాళ్ళకి ఏమిటి గతి అంటే సూర్యద్వారేణ విరజాహ ప్రయాంతి. ఈ ప్యూర్ మైండెడ్ పీపుల్, ఈ వానప్రస్థులు ఉపాసన చేసేవాళ్ళు సూర్యద్వారం ఉండ అంటే శుక్లగతి అని అర్థం. ముందు మంత్రంలో ఏం గతి అండి? కృష్ణగతి. కర్మకాండంలో కృష్ణగతి, ఉపాసనాకాండంలో శుక్లగతి, సూర్యద్వారం అన్నారు దాన్ని. సూర్యద్వారేణ విరజాహ ప్రయాంతి. వీళ్ళు ఆ యొక్క సూర్యద్వారం గుండా ఎక్కడికి వెళ్తారు? ఎత్ర హి అమృత పురుష అవ్యయాత్మా అన్నారు. వాళ్ళు ఆ లోకాలకు వెళతారు. ఎత్ర అంటే బ్రహ్మలోకం. ఎక్కడైతే బ్రహ్మలోకం అంటే ఏమిటి, నాలుగు తలలు కలిగినటువంటి బ్రహ్మాజీ ఉన్నారు కదా, చతుర్ముఖ బ్రహ్మ, ఆ బ్రహ్మలోకంలోకి వెళతారు శుక్లగతి ద్వారా, సూర్యద్వారం ఉండ. ఎందుకంటే సూర్యుడు ఉపాసన చేసి, సంధ్యావందనం చేసి, గాయత్రి మంత్రం జపమంతా చేసి ఇవన్నీ చేస్తున్నాడు కదా, అందుకని సూర్యద్వారం గుండా వెళతారు. ఎక్కడైతే అమృత పురుష అవ్యయాత్మ అన్నారు. 8వ అధ్యాయంలో భగవద్గీతలో చదివాం కదా, ఏ బ్రహ్మకైతే 1000 సంవత్సరాలు పగలు, 1000 యుగాలు చతుర్యుగాలు పగలు రాత్రి అని తెలుసుకున్నాం కదా, అటువంటి బ్రహ్మ దీర్ఘకాలం ఉన్నటువంటి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి అవ్యయాత్మ అంటే అపక్షయరహిత, వ్యయం లేనటువంటి, వ్యయం లేనటువంటి, క్షీణించినటువంటి. ఇక్కడ క్షీణించడం లేకపోవడం, వ్యయం లేకపోవడం అంటే మన పర్మనెంట్ జాబ్ లాగా, టెంపరీ జాబ్ కాకుండా పర్మనెంట్ జాబ్ అంటే ఓకే కంపేర్ టు టెంపరీ జాబ్. అదేవిధంగా ఆ స్వర్గలోకం కంటే మళ్ళీ పునర్జన్మ కంటే దిస్ ఇస్ బెటర్ అని అర్థం. నాట్ కం టోటల్లీ పర్మనెంట్. మన ఆత్మ అవ్యయ ఆత్మ కాదు ఇది. ఈ అవ్యయ ఆత్మ అంటే లాంగ్ డ్యూరేషన్ ఉంది కదండి బ్రహ్మాజీకి, అందువల్ల ఓకే అవ్యయ ఆత్మ అమృత అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువ కాలం కదా, లాంగ్ లైఫ్ కదా, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. నేను దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏమిటి అర్థం? 3000 సంవత్సరాలు జీవించని అర్థం. మన వాళ్ళు ఆశీర్వదిస్తారు కదండి దీర్ఘాయుష్మాన్ భవ అంటారు, దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగి ఉండు అనే. కానీ కనీసం ఇటువంటి యాక్సిడెంట్స్ ఇట్లాంటివి లేకుండా, హఠాన్ మరణం లేకుండా ఎంతకాలం జీవించాలో అంతకాలం జీవించేటట్లుగా ఆరోగ్యంగా ఉండని 125 సంవత్సరాలు వేసుకుందాము దీర్ఘాయుష్మాన్ భవ అని. అంతేగాని 126 సంవత్సరాల్లో కూడా ఉండడు, అది దీర్ఘాయుష్. అట్లాగే అమృత అంటే ఇమ్మోర్టల్ పురుష, అటువంటి హిరణ్య గర్భుడు ఉన్నటువంటి బ్రహ్మ ఉన్నటువంటి లోకానికి వీళ్ళు వెళ్తారు. ఎవరండి? ఉపాసకులు. ఎలాగైతే కర్మలో కూడా సకామకర్మ నిష్కామకర్మ ఉంటుందో, సకామకర్మ అయితే సుఖభోగాలు ఈ లోకంలో పైలోకంలో, నిష్కామకర్మ అయితే చిత్తశుద్ధి జ్ఞానయోగ్యత. అదేవిధంగా సకామ ఉపాసన నిష్కామ ఉపాసన రెండున్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మేము వానప్రస్థం అయిపోయినామండి ఉపాసన చేస్తున్నామన్నారు. అయ్యా నువ్వు చేసే ఉపాసన సకామ ఉపాసన నిష్కామ ఉపాసన? ఉపాసన దేనికి చేస్తున్నావు? మళ్ళీ అది కావాలి ఇది కావాలి అని చెప్పి చేస్తున్నావా? నాకు ఏమి వద్దు అని చేస్తున్నావు? నిష్కామతయా, కోరిక లేకుండా చేయాలి. సరేనండి, సకామతయా చేస్తే ఏమిటి అండి అన్నారు. బ్రహ్మలోకానికి వెళ్ళి మోక్షం లేకుండా తిరిగి వస్తావన్నాడు. ఆ బ్రహ్మ ఆ లోకం అయిపోగానే ప్రళయం రాగానే మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాట సకామ ఉపాసన అయితే. నిష్కామ ఉపాసన అయితే బ్రహ్మగారు ముండకోపనిషత్తు టీచ్ చేస్తారు. ఇక్కడ చదవలేదు కదా, అక్కడికి వెళ్ళి చదువుతాడు. అక్కడ చదివి బ్రహ్మగారి దగ్గర కేనోపనిషత్తు, కైవల్య ఉపనిషత్తు, అన్ని ఉపనిషత్తులు, తైత్రీ ఉపనిషత్తు అన్ని చదివి క్రమముక్తిని పొందుతాడు. ఎవరండి? నిష్కామ ఉపాసకుడైతే క్రమముక్తిని పొందుతాడు. అది ఇక్కడ క్రమముక్తిని గురించి మాట్లాడారు. ఉపాసనాకాండంలో వానప్రస్థాశ్రమంలో భగవచ్చింతన చేస్తూ మనసును ఎప్పుడూ కూడా రాగద్వేషాలు కోపతాపాలు లేకుండా ఎవరైతే ఉంటారో, విరాగులై ఆ భగవచ్చింతనలో ఉంటారో, సకాములైతే మళ్ళీ ఉన్నత జన్మ పొందుతారు, ఈ లోకాలకు వస్తారు. నిష్కాములైతే క్రమముక్తిని పొందుతారు. క్రమముక్తి అంటే ఏంటి? క్రమంగా పొందే ముక్తి క్రమముక్తి. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత చదివి అక్కడ కూడా చదవాలండి. ఇంత కష్టపడి బ్రహ్మలోకం వచ్చావు కదా, నీకు మోక్షం ఇచ్చేస్తానని చెప్పి ఇక్కడ లోకల్ మినిస్టర్స్ లాగా అవో అక్కడ పనులు. ఎక్కడైనా మీరు ఛాయిస్ ఉంటుందేమో కానీ ముక్తిలో మాత్రం ఛాయిస్ లేదండి. అన్ఫార్చునేట్ థింగ్. ఏం చేస్తాం, దురదృష్టవశాత్తు దేంట్లోనైనా ఛాయిస్ ఉంటుందేమో కానీ పరిహారం ఇట్లాంటివి ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్స్. ముక్తిలో మాత్రం ఎక్సెప్షనే లేదు. అందుకని జ్ఞానం పొంది తీరాలి. నువ్వు బ్రహ్మ దగ్గర చదువుతావో స్వామిని దగ్గర చదువుతావో నీ ఇష్టం, డిసైడ్ చేసుకో. స్వామిని దగ్గర చదవకపోతే ఇంకో స్వామీజీ దగ్గర చదువుతావు. ఎక్కడన్నా చదవాలి, అర్థం చేసుకోవాలి, జ్ఞానం పొందాలి. అలా పొందితేనే క్రమముక్తి. కానీ ఇంకో ముక్తి ఏమిటి? మనం పొందాలనుకున్న ముక్తి ఏమిటండి? క్రమముక్తే. మీకు ఏ ముక్తి కావాలి చెప్పండి, పర్వాలేదు. తెలీదా, 2 ముక్తులు నేను చెప్పాను కదా. క్రమముక్తి కాకుండా ఇంకొకటి ఏమిటండి ముక్తి? జీవన్ముక్తి. మీ అందరికీ తెలుసు కానీ చెప్పడానికి స్వామిని ముందు కొంచెం యు ఆర్ హెజిటేటింగ్. జీవన్ముక్తి. కాబట్టి మనలాగా జీవన్ముక్తి పొందాలనుకునే వాళ్ళకి ఇక్కడే మోక్షం. ఏమిటండి ఇక్కడే మోక్షం అంటే? ఇక్కడే ఉండిపోతారా? ఐఆమ్ బ్రహ్మన్ అనేటువంటి అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని పొందుతారు. వీళ్ళేమిటండి ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పిన వాళ్ళు? క్రమముక్తి. కాబట్టి ఈ యొక్క స్వర్గలోకము మనం వద్దనుకున్నాం, క్రమముక్తి వద్దనుకున్నాం, ఇప్పుడు జీవన్ముక్తి కావాలనుకునే ఆయన వస్తున్నారండి హీరో. నెక్స్ట్ మంత్రంలో ఇక్కడి నుంచి మనకు రిలవెంట్, మనకు ఎందుకండి స్వర్గలోకం, క్రమముక్తి అన్ని మనకక్కర్లేదు. ఎందుకంటే సోమవారం వచ్చి మనం చదువుతుంటే మనకు జీవన్ముక్తి రాకపోతే ఎవరికి వస్తుందండి? అటువంటి వ్యక్తి ఎవరంటే, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ. నిర్వేదమాయాత్ నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. వెరీ ఇంపార్టెంట్ మంత్ర. టీచర్స్ చెప్తారు కదా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్స్లో వచ్చేస్తుంది అన్నారు. అలాగే వెరీ ఇంపార్టెంట్. బ్రాహ్మణ లోకాన్ పరీక్ష కర్మచితాన్ నిర్వేదం ఆయాత్. బ్రాహ్మణ అంటే బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే వేదం. ఎవరైతే వేదం పఠిస్తారో, వేదం అంటే శ్రద్ధాభక్తి కలిగి ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులు అంటారండి. బ్రాహ్మణుడై పుట్టి కూడా వేదం మీద నమ్మకం శ్రద్ధ లేకపోతే ఆ వ్యక్తి బ్రాహ్మణుడు కాదండి, ఆ వ్యక్తి బ్రాహ్మణుడు అని పిలువబడడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ అంటే వేదాన్ని ఫాలో అయ్యే వ్యక్తి అని అర్థం, వేదాన్ని అనుసరించే వ్యక్తి అని అర్థం, ఈశ్వర ప్రసాద బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఈశ్వరుడేనండి, సమస్తం ప్రపంచం అంతా భగవంతుడైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి, వైదిక అని అర్థం. ఇటువంటి బ్రాహ్మణుడు ఏం చేస్తాడట? లోకాన్ పరీక్ష కర్మచితాన్ లోకాన్ పరీక్ష. కర్మచితాన్ అంటే ఏమిటి? ఈ కర్మలు చేయడం వల్ల, కర్మఫలాల వల్ల వచ్చినటువంటి, కూడబెట్టుకున్నటువంటి కర్మచితాన్. స్వర్గలోకం కదండి, లోకాన్ అంటే స్వర్గలోకం, పుణ్యలోకాలు. ఇవన్నీ ఎలా వచ్చినాయండి? బ్రహ్మలోకం ఇవన్నీ పుణ్యకర్మల ద్వారా వచ్చింది. కర్మచితాన్ లోకాన్, పుణ్యకర్మలు చేయడం వల్ల, ఆ యొక్క కర్మల వల్ల ఏ ఫలం అయితే వస్తుందో ఆ ఫలం వల్ల వచ్చేవి లోకాలు. అటువంటి లోకాలను పరీక్ష అన్నారు. పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి చేస్తాడట. ఎవరు? మీలాంటి వాళ్ళు. బ్రాహ్మణ ఎట్లా పరీక్ష చేస్తాడట? ప్రత్యక్ష అనుమాన ఉపమాన శాస్త్ర ద్వారా పరీక్ష చేస్తాడట. ప్రత్యక్షం అంటే ఈ కర్మల ద్వారా వచ్చే ఈ స్వర్గలోకం అంతా కూడా అశాశ్వతమే కదండి. ప్రత్యక్షంగా ఎలా పరీక్ష చేస్తాడంటే, శంకరాచార్యుల వారు చెప్తారు భాష్యంలో, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో మరణిస్తున్నారే, శాశ్వతంగా ఉండడం లేదే. నెంబర్ వన్, ఈ సుఖభోగాలన్నీ కూడా శాశ్వతంగా ఉండడం లేదే, ఇవన్నీ పోతున్నాయే, ఏంది నా కళ్ళ ముందే చూస్తున్నాను కదండి, పట్టుపట్టున రాలిపోతున్నారు, ఒక్కొక్కడు కింద పడిపోతున్నాడు, అంటే మన మరణిస్తున్నారు అందరు నా కళ్ళ ముందే చూస్తుండగానే, వ్యాధిగ్రస్తులవుతున్నారు, ధనాన్ని పోగొట్టుకుంటున్నారు, అనేక రకాలైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, ప్రత్యక్షంగా నా కళ్ళతో చూస్తున్నాను కదండి, నాకెందుకండి ఇటువంటి ఇవన్నీ వద్దు, ఈ కర్మల ద్వారా సంపాదించినటువంటి లోకాలు ఇవన్నీ కూడా ఇది ఇహలోకం అనేటువంటిది కర్మ ద్వారా వచ్చిందే కదండి, పూర్వజన్మలో చేసిన కర్మం ద్వారా వచ్చిందే కదా ఈ ఇహలోకం, ఈ మానవ జన్మ ఇహలోకం, ఇప్పుడు ఈ లోకం, కాబట్టి ఈ లోకం ఏదైతే నేను పుణ్యకర్మ ద్వారా సంపాదించానో ఈ లోకం అశాశ్వతం, ప్రత్యక్షం అండి ఇది, ఇంతకంటే ఏం కావాలండి, కళ్ళ ముందు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కదా, అశాశ్వతమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటిది అతృప్తికరమైనటువంటిది మనల్ని బంధించేటటువంటిది ఈ ప్రపంచాన్ని కళ్ళ ముందు చూస్తూ కూడా మనిషి తెలుసుకోకపోతే, కానీ ఈ వ్యక్తి తెలుసుకుంటాడట, ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. తర్వాత అనుమానం, ఇన్ఫరెన్స్ తెలుసుకుంటాడట. అనుమానం ఎలాగంటే ఈ కర్మలు చేయడం వల్ల పైలోకాలకు వెళతామని చెప్పి అంటున్నారు, పైలోకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ హీనలోకాలకు వెళతాడని చెప్పి చెప్పారు కదండి, నేను వెళ్ళి చూడకపోవచ్చు కానీ చెప్తున్నది కదా శాస్త్రం, పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, పుణ్యకర్మలు చేస్తావు స్వర్గానికి వెళ్ళిపోతావు, తర్వాత ఏమిటండి స్వర్గం తర్వాత అని అడగడు, స్వర్గానికి వెళతావు అనగానే ఇంకంతే ఆగిపోతాడు, ఎందుకంటే నోట్లు నోట్లు నీడూరుతుంటుంది, ఎప్పుడు పోదామా ఎప్పుడు పోదామా స్వర్గానికి అంటాడే, కానీ నాయన స్వర్గానికి పోయిన తర్వాత అక్కడ తర్వాత సంగతి ఏంటి చెప్పండి అని అడగద్దు, అలా అడగకుండా స్వర్గాలే పరమ సుఖం అనుకుంటాడు. కానీ ఈ తెలివిగల వ్యక్తి బ్రాహ్మణ హనుమానం ఈ స్వర్గానికి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తారని చెప్తున్నారు, ఒక ఘటన తయారు చేస్తే ఒక కుండను తయారు చేస్తే ఏమవుతుందండి, తయారైనటువంటిది నశించిపోతుంది కదా, శాశ్వతంగా ఉంటుందా, చెయ్యబడినటువంటిది ఏదైనా కూడా నశిస్తుంది, అదేవిధంగా నేను పొందేటటువంటి స్వర్గలోకం కూడా నేను నా పుణ్యకర్మల ద్వారా చేయబడినటువంటిది. చూడండి అనుమానం ఎట్లా అనుమానిస్తున్నాడో, ఏ విధంగా ప్రతి వస్తువు చేయబడినటువంటిది, తయారు చేయబడినటువంటిది, కృతకం అంటారు దాన్ని, చేయబడినటువంటిది నాశనం అవుతున్నదో నా కళ్ళ ముందే, పుణ్యకర్మలను చేయడం వలన వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉన్నదో స్వర్గలోకం కూడా నాశనం ఉండి తీరాలి, ఉండి తీరుతుంది, ఇది లా అండి, ఇది ప్రిన్సిపల్, దీన్ని ఎవరు కాదనలేరు, లేదండి స్వర్గలోకం శాశ్వతం అండి అన్నాడు. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫరెన్స్ అంటారు, అనుమానం. ఏ విధంగా అయితే తయారు చేయబడిన మన సర్వ ప్రపంచం అంతా కూడా నాశనం తప్పదో, నా కర్మల ద్వారా పుణ్యకర్మల ద్వారా చేయబడినటువంటి, ఏమిటి చేయబడిందండి పుణ్యకర్మల ద్వారా తయారు చేసుకున్నది ఏమిటి, మనం స్వర్గలోకాన్ని తయారు చేసుకున్నాం, దానికి కూడా అంత ఉండి తీరుతుంది అనేటువంటిది ఇన్ఫరెన్స్, అనుమానం. ఆ అనుమానం ద్వారా ఏం చేస్తాడు, నాకొద్దు ఆ స్వర్గలోకం, ఒకే ఒక నమస్కారం పెట్టేస్తాడు, ఐ డోంట్ వాంట్ దట్ హెవెన్, ఏదంటే వాట్ ఎవర్ ఈజ్ మేడ్ దట్ విల్ గెట్ డిస్ట్రాయిడ్, ఐ డోంట్ వాంట్ టెంపరరీ, ఇది అనుమానం అండి. తర్వాత ఉపమానం, ఉపమానం ఏమిటి, పోల్చి చూడడం అన్నమాట, ఇహలోకం పరలోకం, స్వర్గలోకాన్ని ఇక్కడ దాన్ని కంపేర్ చేసి చూడాలి, అక్కడికి పోయినా కూడా ఎల్ఐజి ఎంఐజి హెచ్ఐజి ఫ్లాట్స్ లాగా హెచ్చు తగ్గులు ఉంటాయి, కొంతమంది ఏమో బ్రహ్మదేవుడి దగ్గరికి కూర్చుంటారు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు, కొంతమంది ఏమో క్వార్టర్స్లో కూడా ఉంటాయి కదండి, లెవెల్స్ ఉంటాయి కదా, స్వర్గలోకంలో కూడా అంతే, అందరికి ఒకే రకంగా ఇస్తారనుకుంటున్నారా ఏమిటి, అమృతం తాగేవాళ్ళు కూడా పెద్ద గ్లాస్ ఇస్తారు, గోల్డెన్ గ్లాసెస్ ఉంటాయి, సిల్వర్ గ్లాసెస్ ఉంటాయి, ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి, అక్కడ కూడా తారతమ్యం ఉంది, కంపారిజన్. సో ఈ ఉపమానం ద్వారా తెలుసుకుంటాడు మనిషి, ఉపమానం ద్వారా ఏం తెలుసుకుంటాడు, అది కూడా ఇహలోకంలో ఉన్నట్లుగానే కొంత తారతమ్యం ఇక్కడ ఎలాగైతే ఉన్నదో అక్కడ కూడా కొంచెం హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది తారతమ్యం అంతే అని తెలుసుకుంటాడు. తర్వాత శాస్త్రం ద్వారా తెలుసుకుంటాడు. ఇది చూసే ప్రపంచం అంతా కూడా నాలుగవ ప్రమాణం శాస్త్రం ద్వారా తెలుసుకుంటాడు. మరు మరీచిగా లాంటిది, మరీచి అంటే సూర్యకిరణాలు పడ్డప్పుడు నీళ్లు కనపడతాయి కదండి మరుభూమిలో ఎడారిలో, అలాంటిదే మిరేజ్ వాటర్ అని చెప్పి శాస్త్రం చెప్తోంది కదా. ఇదంతా ఒక మాయా మ్యాజిక్ లాంటిదని చెప్తోంది శాస్త్రం. దీనికి అంతం లేదని చెప్తోంది శాస్త్రం. బీజం వృక్షం బీజం వృక్షం వస్తూనే ఉన్నది, దీనికి అంతం లేదని చెప్తోంది శాస్త్రం. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణము చెప్తోంది, అనుమాన ప్రమాణము చెప్తోంది, ఉపమాన ప్రమాణము చెప్తోంది, శాస్త్ర ప్రమాణము చెప్తోంది. ఇన్ని చెప్తున్నప్పుడు నేను ఎలా ఈ స్వర్గం కోసం ఈ హయ్యర్ లోకాస్ కోసం నేను ఎట్లా ప్రయత్నం చేస్తానండి, నాకు అది వద్దు, నాకు వేరే ఇంకొకటి కావాలి, దీన్నన్నింటిని మించింది ఏదన్నా ఉంటే అది కావాలి అంటే ఇది, దీన్ని పరీక్ష చేయడం అంటారు. పరీక్ష చేయడం, డిస్కవరింగ్, అనలైజింగ్, ఎంక్వైరింగ్, ప్రోబింగ్ ఇంటూ అంటారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మచితాన్ లోకాన్ పరీక్ష. బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్, వైరాగ్యాన్ని తెచ్చుకుంటాడట, నాకు వద్దండి ఈ వ్యాధి జరామరణాలతో కూడిన శరీరం నాకు వద్దు, ఆ స్వర్గాలు పుణ్యం క్షీణించిపోగానే మళ్ళీ వాళ్ళు మెడబెట్టి బయటికి నిడతారు నన్ను, నాకు అది వద్దు, వైరాగ్యం వచ్చేస్తుంది ఇక్కడే. ఈ శరీరం అండి, ఇటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి వ్యాధి భూయిష్టమైనటువంటి ఈ శరీరం, ఇటువంటి శరీరం నాకు వద్దు మళ్ళీ అని చెప్పి వైరాగ్యాన్ని పొంది అది నిర్వేదం ఆయాత్. నిర్విధి, విధి అంటే ఇక్కడ వైరాగ్యం అని అర్థం. వైరాగ్యాన్ని పొంది కన్క్లూషన్కి వస్తాడు ఏమని, అకృత కృత నాస్తి, కృతేన అకృత నాస్తి. బిలియన్ డాలర్స్ స్టేట్మెంట్ అండి ఇది. కృతేన అంటే చేయబడటం అన్నమాట, ఒకటి చేసి అకృతం అంటే చేయబడనటువంటిది, చేసినది చేయనటువంటిది, చేయబడనటువంటిది చేసిన దాని ద్వారా పొందలేను. నాస్తి అంటే లేదు, చేయబడనటువంటిది మోక్షం. ఇట్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్, అది ఏ కర్మల ద్వారా కానీ దేని ద్వారా కానీ సంపాదించినటువంటిది కాదు, దట్ ఈస్ కాల్డ్ అకృతం. ఈ కర్మలన్నీ కూడా కృతం, ఈ కర్మల ద్వారా పొందబడేటటువంటిది కాదు మోక్షం. కృతేన అకృతం, కర్మల ద్వారా కృతేన అకృతం మోక్ష నాస్తి లేదు, కర్మల ద్వారా మోక్షం పొందడం అనేటువంటిది లేదు. ఎందుకనండి, కర్మల ద్వారా ఏదైతే పొందుతావో అది నశిస్తుంది. మోక్షం అనేటటువంటిది కర్మల ద్వారా చేయబడినది కాదు, అది పొందబడినది కాదు, ఒక సమయంలో వచ్చేది కాదు. కాబట్టి కృతేన అకృతం నాస్తి. తర్వాత చూస్తాం మిగతావి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.